గుడ్ మార్నింగ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమెడవని తండ్రి, ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చినాము. మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించి మీ యొక్క సత్యములను మేము నేర్చుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మీరు మా యొద్ద నుండి ఏం కోరుతున్నారో దానిని నీ వాక్యము నుండి గ్రహించినటువంటి వారంగా ఉండి, మా యొక్క హృదయాంతరంగంలో మీడల భయభక్తులు కలిగి ఆ విధంగా చేయనట్లుగా మమ్మలను, మా జీవితములను మీ యొక్క వాక్యము ద్వారా సరిచేయండి. క్రీస్తు నా ముందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు మనము కీర్తనల గ్రంథము 15వ అధ్యాయమును ధ్యానించవలనని నేను కోరుతున్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డిగీయడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఈ కీర్తనను మనం చూచినట్లయితే ఇక్కడ మరెవరో కాదు, దేవుని యొక్క అతిథిగా ఉండి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వానికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి ఆతిథ్యం తీసుకుని ఉన్నవారిగా ఉంటాం. అలాగే మనం కూడా ఎప్పుడో ఒకరు మన యొద్దకు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యము ఇచ్చినటువంటి వారమై ఉంటుంటాము. తెలుగువారు ఆతిథ్యం ఇవ్వటంలో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉన్నట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆతిథ్యం అనేటువంటిది చాలా అతీతమైనదని చాలామంది పోగొడుతూ ఉంటుంటారు. మనకందరికీ తెలుసు కదా, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినట్లయితే అది కొత్త వారైనా సరే వారిని ఎలా ట్రీట్ చేస్తామో, వారిని సొంత మనుషులుగానే ఎలా చూసి పంపిస్తామో, వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా వారికి ఆతిథ్యం ఇచ్చి పంపటం జరుగుతుందో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ఆతిథ్యం ఇవ్వటం లేక పుచ్చుకోవటం అనేటువంటిది సాధారణంగా సమాన స్థాయిలో ఉన్న వారి మధ్య జరుగుతూ ఉంటుంది. మనకందరికీ తెలిసినటువంటి విధంగానే ఏదైనా దేశం యొక్క ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఆయనకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు ఆ సమాన స్థాయిలో ఉన్నటువంటి మన దేశపు ప్రెసిడెంట్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇలాంటి వారెవరో వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంతేగాని భోజనానికి రండి అని నేను వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గారిని పిలవగలనా? ఆయనను సమీపించడానికి కూడా మనకు అర్హత అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మన ఇళ్లలో భోజనాలకి పిలుచుకునేటప్పుడు కూడా సమాన స్థాయిలో ఉన్నటువంటి వారిని పిలవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువల్లే కొన్నిసార్లు నన్ను పిలవలేదేంటి అనేటువంటి ఈ యొక్క సమస్య కొంతమందికి తలెత్తుతూ ఉంటుంది. నన్ను వారికి సమానమైనటువంటి వారుగా భావించలేదా, నన్ను సన్నిహితునిగా భావించలేదా, నేను స్నేహితుని కానా వారికి, ఇన్నాళ్ళు నేను వారికి చేసినటువంటి సహాయం అంతా ఏమైపోయింది, వారింట్లో శుభకార్యం జరుగుతుంటే ఆ శుభకార్యానికి నన్నే పిలవలేదు, అందరిని పిలిచారు, ఇదిగో అతన్ని పిలిచారు, అతన్ని పిలిచారు, ఆమెను పిలిచారు అని ఇలాగా బాధపడేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇది మామూలుగా మనకి సమాజంలో కనిపించేటువంటి విషయమై ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, సమాన స్థాయిలో ఉన్నటువంటి వారిని మనము ఆతిథ్యము ఇచ్చేందుకు పిలుస్తూ అనేటువంటిది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. అయితే ఏకంగా దేవాది దేవుడే తనతో పోల్చినప్పుడు ఏ స్థాయి లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తిని తనకు ఆతిథ్యం ఇవ్వాలని దేవుడే పిలిచినట్లయితే దానిని మనము అర్థం చేసుకోవలసి వస్తుంది. ఆయన యొక్క ప్రేమ ఇలాంటిది, మానవునికి ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ఎలా ఉన్నది, ఆయన ఒక సామాన్యుడైనటువంటి ఆయన సృష్టిలో భాగమైనటువంటి మానవుని ఎలాంటి వాడిగా ఎంచాడు అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచించవలసి ఉంటుంది. ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకోవాలని అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని అర్హతలు అనేటువంటివి, షరతులు అనేటువంటివి ఉండి తీరుతూ ఉంటాయి. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి ప్రభు కూడా తనకు మనలో ఎవరైనా సరే అతిథిగా ఉండాలని అంటే తనతో కూడా తన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలనంటే కావలసినటువంటి అర్హతలు ఈ కీర్తనలో తన దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. దేవాది దేవునికి ఈ యొక్క సృష్టి అంతా కూడా లోబడి ఉన్నటువంటిది. ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనదే. సృష్టిలో సృష్టింపబడినటువంటి ప్రతి జీవియు, ఉన్నటువంటి ప్రతి గ్రహమును, ప్రతి నక్షత్రమును ఆయనదే. అవన్నీ కూడాను ఆయన యొక్క మాటకు లోబడుచున్నవి. అయితే ఒక మానవుని దేవుడు ఇంతగా ప్రేమించాడా? తనకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకున్నాడా అనేటువంటి విషయాన్ని మనం తలంచినప్పుడు, మరి మిగతా వాటన్నింటిని గురించి ఎందుకు మాట్లాడలేదు? దేవుడు మనిషిని ఇంతగా ఎందుకు ప్రేమించాడు, ఇంతగా ఎందుకు హెచ్చించాడు అని మనం ఆలోచించినప్పుడు, పైగా తాను తన స్వహస్తాలతో చేసినటువంటి యొక్క మానవుని చూచినప్పుడు, ఆ మానవుడు మొదటిగానే తన యొక్క మాటను అతిక్రమించి పాపంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనము ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఆయన యొక్క మాటను ధిక్కరించినటువంటి మనిషిని తిరిగి తండ్రితో కలిపినందుకు తన సొంత కుమారుని పంపి ఆయన యొక్క రక్తమును బలిగా ఇచ్చి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా తిరిగి ఈ మానవుడు, నశించినటువంటి మానవుడు తండ్రిని చేరగలిగినటువంటి ఆ యొక్క మార్గమును పునరుద్ధరించడం అనేటువంటిది జరిగింది. అంతటితో ఆగలేదు. దేవుడు ఈ పునరుద్ధరించబడినటువంటి మనిషి తన యొక్క ఆతిథ్యము తీసుకోవాలని, తనతో పాటే తన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలని కోరుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దీనిలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది, దేవుని యొక్క దాతృత్వం అనేటువంటిది, మనము ఎవరమో మనల్ని గురించి పట్టించుకోవలసినటువంటి విషయము, ఆయనకు సంబంధం లేనిది అని దేవుడు విడిచిపెట్టేయలేదు. ప్రతి ఒక్కరిని వారి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ లోకరీతిగా వారి యొక్క సామాజిక స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, వారిని ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. నీవు రాజు అయినప్పటికీ, నీవు వీధిలో అడుక్కునేటువంటి వాడు అయినప్పటికీ, వీరందరికీ మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. రాత్రి సమయంలో చిన్న వీడియో క్లిప్ నేను చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు అక్కడ ఒక ఆడపిల్ల, పాపం ఆ ఆడపిల్ల ఈ నిమ్న కులానికి చెందినటువంటి పిల్లట. ఆ పిల్ల ఏదో అక్కడ హెచ్చు కులానికి సంబంధించినటువంటి వారు వాడేటువంటి ఆ యొక్క చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీటిని ఏదో తాగటమో లేకపోతే అక్కడ ఉండటమో ఏదో జరిగింది. దానితో ఆగ్రహించినటువంటి అగ్ర కులస్తులందరూ వెంటనే చూసి వచ్చి ఆ పిల్లను కొట్టడం అనేటువంటిది వీడియో క్లిప్లో నాకు కనపడింది. ఎంత బ్రూటల్గా కొడతా ఉన్నారంటే ఆ పిల్లని. దాన్ని చూసినప్పుడు ఇది ఎటువంటి పరిస్థితి, మనుషుల మధ్య ఎటువంటి వైషమ్యం అనేటువంటిది అలుముకొని ఉన్నది, నెలకొని ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు, కులం అనేటువంటిది భారతదేశంలో తప్ప మరెక్కడా లేదు. అది కేవలం భారతదేశము దాని రూట్స్లో మాత్రమే ఉన్నటువంటి విషయం. అది హెచ్చు కులము తక్కువ కులము అనేటువంటి యొక్క విధానముతోటి అక్కడ తారతమ్యం అనేటువంటిది చూపటం జరుగుతుంది. అదే విధముగా భారతదేశంలోనే మాత్రం కాదు, అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా దేశంలో సహితము బ్లాక్స్ వైట్స్ వీళ్ల మధ్యన తారతమ్యం అనేటువంటిది ఎప్పుడు కనపడుతూనే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ చదువుకున్నటువంటి వారే అని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ, అది అగ్రరాజ్యం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారికి ఈ యొక్క లోకమునకు సంబంధించినటువంటి అవగాహన ఎక్కువగా ఉన్నప్పటికీ, అన్ని విషయంలో ముందంజలో ఉన్నప్పటికీ ఆ దేశంలో సహితము మనము ఈ తారతమ్యమును చూడగలుగుతున్నాము. ఈ విధముగా మనుషుల మధ్యన ఈ తారతమ్యములు అనేటువంటివి ఎప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ వీటికి అతీతమైనటువంటిది. దేవుడు నీ యొక్క స్థాయిని బట్టి, నీ యొక్క వేషమును బట్టి, నీ యొక్క రూపమును బట్టి నిన్ను ప్రేమించేటువంటి వాడు కాడు. అయితే ఆయన ఒకటే కోరేటువంటిది ఏంటంటే, నీవు ఆయనను చేరుటకు ఆయన నియమించినటువంటి మార్గము ద్వారా నువ్వు వచ్చినావా లేదా అనేటువంటిది ఒకటే ఆయన చూసేటువంటి వాడు. మిగిలినటువంటివన్నీ కూడాను ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు కాడు. ఆ యొక్క ఒక్క మార్గము మాత్రమే ఆయన ఏర్పరిచున్నాడు. ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుడు కార్చినటువంటి రక్తము ద్వారా మాత్రమే మనం తండ్రి సన్నిధిని చేరగలిగినటువంటి వారమై ఉన్నాము. అది ఒకటే ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు తన యొక్క అతిథిగా మనం ఉండాలనంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు మూడు తెలియజేస్తూ ఉన్నాడు తన దాసుని ద్వారా. అవేంటంటే, మొట్టమొదటిది యథార్థమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి, రెండవది నీతిని అనుసరించుచూ ఉండాలి, మూడవది హృదయపూర్వకంగా నిజమును పలికేటువంటి వారముగా మనము ఉండాలి. ఈ మూడు లక్షణాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన బిడ్డవైన తర్వాత ఈ మూడు లక్షణములు కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క అతిథిగా ఉండటానికి నీకు అర్హత ఉన్నది, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు నివసించేటువంటి అర్హత నీకు ఉంటుంది. ఈ మూడు లక్షణాలని మనం కొంత చూద్దాం. మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండుట అనేటువంటిది. ఈ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండుట అనేటువంటిది నీ హృదయాంతరంగములో పరిశుద్ధాత్మ నివసించుతూ నిన్ను గైడ్ చేయించున్నప్పుడు, ఆ గైడెన్స్కు నువ్వు లోబడి ముందు అడుగు వేయటానికి నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే నీకు ఈ యథార్థమైన ప్రవర్తన అనేటువంటిది కలిగి ఉండగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి గైడెన్స్ను నీవు పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నీ నిర్ణయమును తీసుకుని ముందుకు సాగవచ్చు. అయితే నీ ఇష్టమైనటువంటి నిర్ణయమును నీవు తీసుకుని, నీకు అనుకూలమైనటువంటి లోకానుసారమైనటువంటి నిర్ణయమును నీవు తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పక్కకు తప్పుకుంటాడు. ఆ సమయంలో నువ్వు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము నీకు సంబంధించినటువంటిదిగా, నీకిష్టమైనటువంటిదిగా ఉంటుంది తప్ప దేవుడు నీ ద్వారా చూడాలని ఆశించేటువంటి ఆ యొక్క ప్రవర్తనగా నీ ప్రవర్తన అనేటువంటిది ఆ సమయంలో ఉండదు. ఇక్కడ దేవుడు యథార్థతను గురించి చెప్తూ ఉన్నాడు. యథార్థత అనేటువంటిది కొంతమంది కొన్నిసార్లు కనపరిచేటువంటి వారుగా ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కనపరిచేటువంటి వారిగా మనము ఉండాలనేటువంటిది ఇక్కడ దేవుడు కోరేటువంటి విషయమై ఉన్నది. చాలామంది మీ చిన్న చిన్న విషయంలో సహితము దేవుణ్ణి విడిచిపెట్టి వేసి యథార్థతను పక్కన పెట్టివేసి మన ఇష్టానుసారంగా చేసుకునేటువంటి వారంగా కొంతమంది ఉంటూ ఉంటాము. ఇంకొంతమందిని చూసినప్పుడు వారు కొంతవరకు దేవుని వెంబడించటానికి ఇష్టపడతారు, కానీ వారికి ఇరుకులైనా ఇబ్బందులైనా ఈ లోక సంబంధమైనటువంటి నష్టములైనా యథార్థముగా ఉండుటను బట్టి కలిగే విధంగా ఉన్నట్లయితే ఆ యథార్థతను పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది చివరి వరకు దేవునితో యథార్థంగా ఉండాలని ఆశపడుతూ ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఈ విధంగా యథార్థత అనేటువంటిది మన యొక్క జీవితంలో కనపడుతూ ఉన్నదా? కొంతమంది కుటిలంగా ప్రవర్తించేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారు బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, హృదయాంతరంగంలో మరి ఒకటి ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. యథార్థంగా ఉండేటువంటి వారికి లక్షణం ఏమిటంటే, యాసిడ్ టెస్ట్ లాంటిది ఏమిటంటే, వారు తమను వలె ఇతరులను కూడా ప్రేమించేటువంటి వారై ఉంటూ ఉంటారు. కొంతమందిని మనం చూచినట్లయితే వారిని గురించినటువంటి విషయములు వచ్చేటప్పటికీ కింద మీద పడిపోతూ ఉంటారు, ఎంతో ఆలోచిస్తూ ఉంటారు, అందరినీ సంప్రదిస్తూ ఉంటారు, ఎంతో జాగ్రత్తలు తీసుకుని వారి కార్యాలని చక్కబెట్టుకునేటువంటి వారుగా ఉంటుంటారు. అదే ఇతరుల యొక్క కార్యములు వచ్చేటప్పటికీ ఇతరులు అవసరతలో ఉన్నటువంటి వారు, తమ చుట్టూ ఉన్నటువంటి వారు తిండికి సహితము బాధపడేటువంటి వారుగా ఉన్నప్పుడు అలాంటివి వారి కంటికి కనపడినటువంటివిగా ఉంటూ ఉంటాయి. అది హృదయాంతరంగంలో యథార్థతను లేని విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది, మన హృదయములు ఎలా ఉన్నవి. ఇక రెండవది ఏంటంటే నీతిని అనుసరించుట అనేటువంటిది. నీతిని అనుసరించుచు అంటే కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీతిని అనుసరించుట అనేటువంటిది మనం ప్రారంభిస్తాము, అయితే దానిలో నిలిచి కొనసాగటం అనేటువంటిది మనము చేస్తున్నామా అనేటువంటిది మనం పరిశోధించుకునవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ప్రారంభించినటువంటి వారు చివరి వరకు నిలిచి కొనసాగేటువంటి వారు విశ్వాస జీవితంలో చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. కొంతమంది మధ్యలో త్రోవ తప్పిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటే, ఇంకొంతమంది సొలోమాను రాజులాగా చివరి దినములలో సహితము తమ సాక్ష్యమును పాడు చేసుకునేటువంటి వారుగాను, నీతి నుండి ప్రక్కకు తొలగిపోయేటువంటి వారుగాను వారు ఉంటుంటారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన మనలో ఉంటున్నదా? నీవు ప్రారంభించావు, మంచిది, అయితే నీవు అదే బాటలో నిలిచి ఉన్నావా, అదే బాటలో కొనసాగుతున్నావా, ఈ దినమందు నీవు ఎలా ఉండగలుగుతున్నావు అనేటువంటిది మనల్ని మనము ప్రశ్నించుకునవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక మూడవది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నీలో యథార్థవత ఉన్నట్లయితే, నీలో నీతి ఉన్నట్లయితే నీవు హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి వాడుగా ఉంటావు. కొంతమందిని మనం అడిగినట్లయితే వారు సగం అబద్ధం చెప్తారు, సగం నిజం చెప్తూ ఉంటారు. కొంతమంది ఎగవేసే విధంగా దానిని నుండి దూరంగా వెళ్ళిపోయేలాగా, టాపిక్ మార్చేసేలాగా, ప్లేటు మార్చేసేలాగా, ఈ విధంగా మరి యొక్క కాన్వర్జేషన్కి దాన్ని తీసుకుని వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతకాలం క్రితము ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చి ఇలా చెప్పాడు, ఏమండి ఆయన నా దగ్గరకు వచ్చి బిజినెస్ మ్యాటర్ విషయం ఇలాగా నాతో చెప్పాడు. నేను ఆయన మా గుడికే వస్తాడు కదా అని చెప్పేసి నేను ఆయనను నమ్మాను. కాబట్టి ఆ సమయంలో నేను ఇంత ద్రవ్యము ఆయన చేతిలో పెట్టాను. దాని విషయమై ఆ తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడండి. ఏంటి ఇట్లా మానేశాడు, దానికి సంబంధించినటువంటి పత్రము నాకు ఇవ్వాలి కదా అని నేను ఆ తర్వాత ఇప్పుడు ఆయనను ప్రశ్నించినప్పుడు దానిని గురించి మాట్లాడటం మానేసి వేరొక టాపిక్కి మరల్చే విధంగా కన్వర్జేషన్ని తీసుకుని పోతున్నాడండి. అది నేను చూసినప్పుడు మనసులో హృదయంలో చాలా బాధపడ్డానండి. ఎందుకంటే దేవుని బిడ్డ కదా, నమ్మదగిన వాడు కదా, ఆయన విశ్వాసి కదా అనేటువంటి ఉద్దేశము చేత నేను ఆ విధంగా ఆ యొక్క డబ్బును ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అయితే నాకు ఇలాంటి అనుభవం ఆయన యొద్ద నుండి కలిగినప్పుడు నేను చాలా కిన్నుడనయ్యానండి, నేను నమ్మలేకపోయాను అని చెప్తా ఉన్నాడు. నేను కూడా ఆ విషయాన్ని విన్నప్పుడు ఏంటి, అతను నాకు కొంత తెలిసినటువంటి వాడు కాబట్టి అతను అలాంటి పని చేశాడా అనేటువంటి విధంగా నేను కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. మన యొక్క భక్తి అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది, మనలో ఉన్న యథార్థత అనేటువంటిది ఎప్పుడు బయటకు వస్తుందంటే మన యొక్క భక్తిని పరీక్షించేటువంటి సరైన సమయం ఎదురైనప్పుడు అప్పుడు బయటకు వస్తూ ఉంటుందండి. చాలామందికి అసలు వారు నమ్మేటువంటిది ఏమిటి, వారు చెప్పేటువంటిది ఏమిటి, ఇవన్నీ మనం చూసినట్లయితే వారి మాటలలో చాలా చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి వారు, ప్రస్తావించేవారు, ఎన్నో ఎన్నో వారిని గురించి, వారికి కలిగినటువంటి స్వప్నాల గురించి, అనుభవాల గురించి చెప్పేటువంటి వారు అనేక మంది లోకంలో ఉంటూ ఉంటారు. అయితే సరైనటువంటి టైం వచ్చినప్పుడు వారు ఇదా అదా అని ఎంచుకోవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి వారిలో యథార్థత అనేటువంటిది కనపడదు. లోకమును ఎంచుకుంటూ ఉంటారు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రాపకమును ఎంచుకుంటూ ఉంటారు. కొంతమందికి వారికి ఉన్నటువంటి పరువు అనేటువంటిది, ప్రతిష్ట అనేటువంటిది, స్థాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా భావించేటువంటి వారు ఏం చేస్తారంటే వారి స్థాయికి ఏదైనా భంగం కలిగేటువంటిదిగా పరిస్థితి అక్కడ తయారైనట్లయితే వెంటనే అబద్ధం చెప్పేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రముఖులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు సహితము కనబడుతూ ఉంటారు మనకి. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి వచనాల్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు లక్షణములు అంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుట, హృదయపూర్వకంగా నిజము పలుకుట, ఈ మూడు లక్షణములు కలిగి ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే వారు ఏమేమి చెయ్యరు, ఏమేమి చేస్తారు అనేటువంటి వాటిని గురించి కొంత కింద చెప్పబడింది. అట్టివాడు నాలుకతో కొండెములాడడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కొండెములాడుట అంటే చాడీలు చెప్పుట. చాడీలు చెప్పుట అనేటువంటిది విశ్వాసు యొక్క జీవితంలో బహుభయంకరమైనటువంటి విషయము. కొంతమంది దీనిలో ఆరితేరినటువంటి వారు ఉంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో ఆరితేరినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. నేను బాలికలు ఉన్నటువంటి ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ దాదాపు ఒక 40 మంది ఉండేవాళ్ళము మా క్లాసులో. ఆ క్లాసులో 5 మాత్రమే బాయ్స్మే, మిగిలిన వారంతా కూడా బాలికలు. మేము అక్కడ చదువుకున్నటువంటిది 1 నుండి 5వ తరగతి వరకు, 5 సంవత్సరముల పాటు. ఈ 5 సంవత్సరములో మా బాయ్స్కు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బాలికలు ఎవరు ఎప్పుడు మా మీద, మాలో ఒకరి మీద టీచర్కి కొండాలి చెప్తారో అనేటువంటిది ఎప్పుడు చూసుకుంటానే ఉండవలసి వచ్చేది. ఏమీ ఉండేది కాదు, ఊరికినే తీసుకుని వెళ్ళిపోయి టీచర్కి చెప్పేస్తూ ఉండేవాళ్ళు. ఈ కొండెములు చెప్పటం అనేటువంటిది స్త్రీలలో చాలా పాతుకుపోయి ఉంటూ ఉంటుంది. కొంతమంది వీటిలో స్పెషలిస్టులుగా ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారి యొక్క స్వార్థమైనటువంటి ప్రయోజనముల నిమిత్తము పెద్దవారి యొద్దకు వెళ్ళి చాడీలు చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ రకంగా చాడీలు చెప్పి తమ స్థానమునకు భంగం కలగకుండునట్లుగా, తమకు స్థానభ్రంశము కలగకుండునట్లుగా చూసుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. విశ్వాసులలో సహితం ఇలాంటి వారు ఉన్నారు. కొండములాడుట అనేటువంటిది మనలో ఉన్నదా అనేటువంటిది మనం పరిశీలించుకోవలసి ఉన్నది. నీవు కొండములు చెప్పేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నీవు పైన మనం చెప్పినటువంటి ఈ మూడు లక్షణాలు నాలో ఉన్నాయండి, కాబట్టి నేను దేవునికి అతిథిగా ఉండదగినటువంటి వాడిని, ఆయన పరిశుద్ధ పర్వతం మీద కూడా నివసంపదగినటువంటి వాడిని, ఇంకా నాకు తిరిగే ఉందండి అని నువ్వు అనటానికి లేదు. ఎందుకంటే నీవు పై మూడు లక్షణములు ఉన్నట్లయితే నీకు ఉండవలసినటువంటి, నువ్వు చూపవలసినటువంటి గుణం ఏంటంటే కొండములు చెప్పేటువంటి వాడవుగా ఉండకూడదు. ఇక రెండవది ఏంటంటే తన చెలికానికి కీడు చేయడు. చెలికానికి కీడు చేయుట, చెలికాడు అంటే స్నేహితుడు, స్నేహితునికి కీడు చేసేటువంటి వాడుగా ఉండకూడదు. చాలా మంది ఎలా ఉంటూ ఉంటారంటే స్నేహితులుగా తిరుగుతూనే ఉంటారు, పైకి కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, కళ్ళతో తన్నేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు స్నేహితులుగా మనతో తీపిగా మాట్లాడుతూనే ఉంటారు, మనం నమ్మదగినటువంటి వారమని చెప్తూ ఉంటారు, వారు కూడా నమ్మదగిన వారుగా మనల్ని నమ్మించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, కొన్ని విషయాల్లో సహకరించేటువంటి వారుగా ఉంటారు, నమ్మగలుగుతారు, నమ్మిస్తారు. అంతా అయిపోయిన తర్వాత సరైన సమయం వచ్చేటప్పటికి అదును చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మోసగించేటువంటి వారుగా, కీడు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు యొక్క విషయంలో కూడా ఇస్కరియోతు యూద అలాగే చేసినట్లుగా మనం చూస్తున్నాము. తను అందరినీ నమ్మించాడు, అయితే క్రీస్తు ప్రభు తన యొక్క హృదయం ఎరిగినటువంటి వాడు కాబట్టి తాను పొందనయ్యున్నటువంటి ఆ యొక్క మరణము నిమిత్తము తాను చివరి వరకు మాట్లాడలేదు. అయితే మీలో ఒకడు సాతానని చెప్పటం జరిగింది ఆయన. అది శిష్యులైనటువంటి వారికి అర్థం కాలేదు, కానీ నేనా నేనా అని ఎవరికి వారు పరీక్షించుకుంటూ అనేటువంటిది స్టార్ట్ అయింది. కానీ వారికి అది అర్థం కాలేదు, గ్రాహ్యం కాలేదు. కేవలము క్రీస్తు ప్రభు మాత్రమే దానిని గ్రహించగలిగినటువంటి వాడుగా ఉండినాడు. కాబట్టి చెలికానికి కీడు చేసేటువంటి వాడుగా నీవైనను నేనైనను ఉంటున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకోవలసి ఉన్నది. తర్వాతది ఏంటంటే తన పొరుగువాని మీద నింద మోపడు. నింద మోపుట అని అంటే ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటిది ఆరా తీయటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో స్నేహితులైనటువంటి వారి మధ్యన కూడాను కొన్నిసార్లు నేను కాదండి దానికి బాధ్యత వహించవలసింది, నా ప్రక్కన ఉన్నటువంటి ఆయనండి అని ఈ విధంగా చెప్పి తప్పించుకునేందుకు చూచేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీటిలో కొంతమంది ఆరితేరిన వారు ఉంటూ ఉంటారు, వారి మీదకి దుమ్ము ఏమాత్రం పడకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రక్కన వారి మీద బురద పడినా సరే నవ్వుతూ ఉండేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉంటారు. తమ మీద పడవలసినటువంటి అభియోగమును సహితము, తమ మీద పడవలసినటువంటి దుమ్మును ధూళిని సహితము ఇతరుల మీద దులిపేసేటువంటి వాడుగా నువ్వు ఉంటున్నట్లయితే నీకు పైన చెప్పిన మూడు లక్షణములు లేవు. ఇక తర్వాత ఏం చెప్తున్నాడంటే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని చెప్తూ ఉన్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అనే విధంగా కాకుండా అతని దృష్టికి నీచునిలో ఉన్నటువంటి నీచత్వం అనేటువంటిది అసహ్యత కలిగించేటువంటిదిగా ఉంటుంది అని అర్థం చేసుకునవలసి ఉంటుంది. పైన మూడు లక్షణములు కలిగినటువంటి వ్యక్తి నీచుని ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. ఎలాంటి ప్రేమ అంటే అతనితో మమేకమైపోయి ఏకమైపోయి అతను చేసేటువంటి దుర్మార్గములో పాలు పంపులు పొందేటువంటి విధంగా ఉండేటువంటి స్నేహం చేయటానికి ప్రేమించటం కాదు, అతనిని దేవుని యొద్దకు తీసుకుని రావాలని, అతడు నశించిపోకుండా ఉండాలని, అతని యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని అతనిని ప్రేమించేటువంటి వాడుగాను, అతని కోసం ప్రార్థన చేసేటువంటి వాడుగాను ఉంటాడు. కానీ అతను చేస్తున్నటువంటి ఆ దౌర్భాగ్యపు పనులను, క్రీస్తుకు విరోధంగా అతను చేస్తున్నటువంటి తప్పిదములన్నిటినీ ద్వేషించేటువంటి వాడుగా ఉంటాడు. ఇది దాని యొక్క అర్థంగా మనము తీసుకునవలసి ఉంటుంది. ఇలాంటి వారంగా మనం ఉంటున్నామా? కొంతమందికి పక్క వారంటే అసలు పడనే పడదు. వారు ఎలాంటి వారైనా కానివ్వండి, వారు నీచులే కానివ్వండి లేకపోతే పరిశుద్ధులే కానివ్వండి, అసలు వారితో వెళ్ళకి పోసగానే పొసగదు. ఇలాంటి వారంగా మనము ఉండకూడదు. మనము దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు ప్రతి వారి నిమిత్తము దేవుని యొద్ద మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. మనము దేవుని సంఘములో భాగముగా దేవుడు మనతో పాటు ఉంచినటువంటి పాలి భాగస్థులైనటువంటి విశ్వాసులతో మంచి సహవాసం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును అని వ్రాయబడి ఉన్నది. కొంతమంది దేవుని యొక్క బిడ్డలను ప్రేమించేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది ఎందుకు ప్రేమిస్తున్నారు అని అంటే వారి యొక్క స్వలాభాపేక్ష కోసం ప్రేమించేటువంటి వారుగా, స్వార్థ ప్రయోజనముల కోసం ప్రేమించేటువంటి వారుగా ఉండేటువంటి వారు ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మనము దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నప్పుడు మనకు వారి నుండి ఏమి సంక్రమించనై ఉన్నది, వారి నుండి మనం ఏమి పొందనై ఉన్నాము, వారిని బాగా చూచుకొనటం వలన దాని ద్వారా మనం పెద్దవారం కావాలని, పై మెట్లోనికి ఎదగాలని చెప్పి, వారి ద్వారా మనకి పరిచయం ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఇతరులైనటువంటి వారు మనకు సన్నిహితంగా చేరాలని, సన్నిహితంగా రావాలని ఆశిస్తూ చూపేటువంటి భయభక్తులు అనేటువంటివి, ప్రేమ అనేటువంటిది సరైనటువంటివి కావు. మనము స్వార్థం అనేటువంటిది లేకుండగా దేవుని బిడ్డలు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి వారి నుండి నేర్చుకునేటువంటి విషయములను మనము నేర్చుకునవలసి ఉంటుంది. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు సహితము, వారు మనుషులు మాత్రమే, వారిని దేవుని కంటే ఎక్కువగా చూచేటువంటి వారుగా ఉండకూడదు. నేను కొంతమందిని చూచాను, వారికి దేవుడంటే ఎంత భయభక్తులు ఉన్నావో మరి నాకైతే తెలియదు, కానీ వారి ప్రవర్తనను బట్టి నేను చూసినప్పుడు వారు దేవుని కంటే మనుషులైనటువంటి వారి ఎడల ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నారేమో, భయము చూపిస్తున్నారేమో, వారి మాటే వీళ్ళకి ప్రాధాన్యత కలిగినదిగా ఉన్నదేమో అనేటువంటి అనుమానాలు చాలాసార్లు నాకు కలిగినాయి. ఈ విధముగా అనేక మంది ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి విషయము కాదు. తర్వాత ఏమని చెప్తున్నాడంటే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని చెప్తా ఉన్నాడు. నీవు ప్రమాణము చేయటం అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకునవలసినటువంటి విషయము. కొన్ని సముదాయాల్లో, ఇతర దేశాల్లో ఎలా ఉంటుందంటే వారు ప్రమాణము చేయరు. అయితే ఒకసారి ప్రమాణం చేసినట్లయితే వారు దాన్ని గుర్తుపెట్టుకుంటారు, దాన్ని చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రమాణాలు ఎన్నైనా సరే ముందు వెనక ఆలోచించకుండా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ ప్రమాణాలని మీరేటువంటి వారుగా ఉంటారు. ఆ మీరినందుకు ఏమాత్రం బాధపడనటువంటి వారుగా కొనసాగుతూ ఉంటూ ఉంటారు. మనము సమాజంలో చూసినప్పుడు, బయటగా సంగతి పక్కన పెట్టండి, క్రైస్తవ సమాజంలో నేను చూసినప్పుడు ఎవరైనా సరే బాధలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు కొంత అవసరం ఉన్నది అని పక్క సహోదరుని యొద్దకు వెళ్ళి అప్పు అడిగినట్లయితే, సరే సహోదరుడు నమ్మదగిన వాడు, తెలిసినటువంటి వాడు, బాధలో ఉన్నాడు కాబట్టి అతనికి నేను సహాయం చేద్దాంలే అనేటువంటి ఉద్దేశం చేత కొందరు వారికి సహాయం చేసినప్పుడు, ఎప్పుడు ఇస్తారు బ్రదర్, పలాంటి టైంకి నేను ఇస్తానండి అని చెప్పి తీసుకున్నటువంటి వారు, ఆ తర్వాత ఆ టైం వస్తుంటే అప్పుడు మాట్లాడకుండా దూరంగా చాటుకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండటం చూసినప్పుడు అప్పిచ్చేటువంటి వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటారు? నమ్మదగినటువంటి వారైనా వీరంతా కూడాను, నమ్మదగినటువంటి విశ్వాసులైనా వీరంతాను, సరైనటువంటి దైవ భయం కలిగినటువంటి వారైనా వీరందరూ, ఇలాంటి వారిని నేను కొంతమందిని చూచాను. ఇలాగా ఒకసారి కాదు, రెండవసారి మళ్ళీ డేట్ చెప్తారు, ఆ డేట్కి ఇస్తానండి, ఇప్పటికి నాకు రావాల్సిన డబ్బు ఇంకా చేతికి రాలేదని చెప్తారు, ఆ డేట్ అయిపోతుంది, మళ్ళీ మూడోసారికి ఇంకో డేట్ చెప్తారు. ఈ విధంగా రెండు మూడు సార్లు అయిన తర్వాత పెద్దల యొద్దకు వెళుతుందా ఈ యొక్క మ్యాటర్. పెద్దలందరూ కలిసి అక్కడ కూర్చోబెట్టి అప్పు తీసుకున్న వ్యక్తిని, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తిని, ఏం జరిగింది ఏంటి అని అక్కడ మాట్లాడుతుంటే, నేను ఇవ్వలేకపోయానండి కాబట్టి అది ఇచ్చే పరిస్థితి నాకేం కనపడతలేదు అని చెప్పేటువంటి వాళ్ళు సహితం ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఎగ్గొట్టినటువంటి వారు సహితం నాకు తెలుసు. ఏది చిన్న మొత్తాలు కాదండి, చాలా పెద్ద మొత్తాలు తీసుకొని నా సహోదరుడే కదా, కష్టంలో ఉన్నాడు కదా అని అప్పు ఇచ్చినప్పుడు ఆ ద్రవ్యము తీసుకొని ఆ తర్వాత దానిని ఎగ్గొట్టేస్తున్నటువంటి వారు సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఇంకా విశ్వాసులమని చెప్పుకుంటూ ఆ విధంగా తిరుగుతుంటే అది దేవుని నామాన్ని దూషణ పాలు చేయటం కాదా? ఆలోచించండి. కాబట్టి నష్టం కలిగినప్పటికీ నీవు ప్రమాణము చేసినప్పుడు దానిని తీర్చేటువంటి వాడుగా ఉండాలి. తర్వాత తన ద్రవ్యము వడ్డీకియ్యడు. కొంతమంది విశ్వాసులు కానీ కొనసాగుతూ ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చేటువంటి వారు ఉంటారు. ఈ వడ్డీ వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళకు వేరులైపోయినటువంటి వారు కొందరు నాకు తెలుసు. మా యొక్క పేటలో కుర్రోడు ఉండేవాడు, వాడికి తెలిసింది ఏంటంటే వెళ్ళటం, పాడిని వేణి కొట్టడం, రావటం, ఇదే వాడికి తెలిసినటువంటిది. ఒక రవిడి వాడిలా తిరుగుతూ ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత కారు ఒకటి వెళుతూ ఉంటే రోడ్డు మీద నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి కారు తోలుతున్న వ్యక్తిని మీరు చూశారా అన్నాడు. చూడలేదన్నాను. ఎవరనుకున్నారు? ఆ కుర్రవాడని చెప్పాడు. ఏ కుర్రవాడనంటే ఇదిగో ఈ అందరినీ కొట్టొచ్చేవాడే ఆ కుర్రవాడు. ఇదేంటి, అతని యొక్క స్థితి చాలా పేదరికంలో ఉంటూ ఉండేది కదా. ఇప్పుడు కారు తోలతం ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడండి అతను. వడ్డీ వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాడు. ఇదిగో అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇళ్ళు గిళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. ఇదిగో కారు మీద మోసబడింది, కారు కొనుక్కున్నాడు, కారులో తిరుగుతున్నాడు అని చెప్పారు. ఈ విధంగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు ఈ లోకస్తులే కాదు, విశ్వాసులు సహితము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునేటువంటి వారు ఇలాంటి వారు కూడా ఉంటూ ఉన్నారు. ద్రవ్యం అనేటువంటిది, వడ్డీ కీయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇక చివరిగా ఏమని చెప్తున్నాడంటే, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అని చెప్తున్నాడు. లంచం అనేటువంటిది ఎలాంటిదో మనకు తెలుసు. మన సమాజం ఈ దినములలో ఎలా ఉన్నదో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. లంచము పెట్టకుండా కాగితం అనేటువంటిది కదలటం మన ఆఫీసులో జరగనటువంటి విషయము. పలానా డేట్ లోపల ఈ కాగితము మూవ్ అవ్వాలి అనేటువంటి ఆ యొక్క డెడ్లైన్ అయితే ఉన్నట్లయితే ఆ లోపల నువ్వు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వారికి సమర్పించాల్సింది ఏదో సమర్పించుకొని కాగితం మూవ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే టేబుల్కి వెళ్ళాలి, ప్రతి వారికి ఇచ్చుకోవాల్సినటువంటిది ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్నీ పూర్తయ్యి చివరికి వచ్చేటప్పటికి నీకు ఎంత నువ్వు లంచాలు పెట్టాల్సి వస్తుంది అనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కొంతమంది లంచం ఇవ్వటం తప్పేం కాదండి, ఎందుకంటే లంచము నువ్వు ఇవ్వకపోయినట్లయితే నీ పని జరగదు, అదే అలాక అక్కడ అయిపోతుందండి. కాబట్టి లంచము ఇవ్వటం అనేటువంటి తప్పు కాదండి, లంచం తీసుకుంటే తప్పండి అని చెప్పేటువంటి వారు కొందరు ఉన్నారు. ఈ విధంగా లంచము తీసుకునటమైనా దానిని ఇవ్వటమైనా సరే తప్పైనటువంటి విషయాలని దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే అన్ఫార్చునేట్గా మన యొక్క సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ యొక్క లంచం అనేటువంటిది ఎంతగా పేరుకుపోయిందంటే లంచము ఇవ్వకపోయినట్లయితే నీ కాగితం అనేటువంటిది ఆగిపోతుంది, నీకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది, నీకు రావాల్సినటువంటి ఉద్యోగం ఆగిపోతుంది, గవర్నమెంట్ నుండి నీకు అందవలసినటువంటి సహాయము సహితము ఆగిపోతూ ఉన్నది. ఆ మధ్య పేపర్లో ఎప్పుడో ఒకసారి చూచానండి, ఏమని రాయబడి ఉన్నదండి, ఏమంటే నా భర్త చనిపోయాడు, ఈ విధంగా చనిపోవటం వలన వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 లక్షల రూపాయలు అందవలసినటువంటి అవసరం నాకున్నది, నాకు 5 లక్షలు రావాలి ఆ పథకం ప్రకారము. అయితే ఈ 5 లక్షల రూపాయలను పొందటానికి 2 లక్షలు వాళ్ళు అడుగుతున్నారండి, 3 లక్షలు నాకు ఇస్తారట. ఆ 5 లక్షల్లో 2 లక్షలు వాళ్ళకి ఇచ్చినట్లయితే అప్పుడు నాకు ఈ 3 లక్షలు వచ్చేలాగా చూస్తారంట అని ఆమె వాపోతూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. నేను గవర్నమెంట్ ఆఫీసులకి వెళుతూ ఉండేవాడినండి, కాబట్టి పూర్తిగా ఈ లంచాల గురించి తెలియదు అన్నట్లుగా మీరు అనుకోకండి. ఎందుకంటే లంచాల గురించి నాకు తెలుసు. నేను ఈ గవర్నమెంట్ ఆఫీసులో నా కాగితాలు కదలాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు తిరుగుతూ ఉండే ఉన్నావు, సంవత్సరముల పాటు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో కొన్ని నెలల తర్వాత వెళితే మీ కాగితం ఇక్కడి నుంచి ఆ పక్క టేబుల్ వరకు వెళ్ళిందండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఏమిటి అని అంటే మనం వెళ్ళలేదు, వాళ్ళని చూసుకోలేదు, వాళ్ళని దర్శించుకోలేదు. అది కొంతమంది ఏం చేశారంటే చూసి 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 వీడు వచ్చేలాగా లేడు, వీడు మనకి ఇచ్చేది ఇచ్చేలాగా లేడు అని చెప్పి అడ్డంగా రాసేసి కాగితం తిప్పేసినటువంటి సందర్భాలు సైతం ఉన్నాయి. కాబట్టి నీ యొక్క పరిస్థితి అనేటువంటిది దేవుని బిడ్డలముగా మనము ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా ఎదుర్కొనాలనంటే మనకి మానసిక ధైర్యం అనేటువంటిది, దేవుని మీద ఆధారపడేటువంటి మనసు అనేటువంటిది, దేవునిని మాత్రమే నమ్మేటువంటి వారంగాను మనకు ఎటువంటి నష్టము కష్టం కలిగినప్పటికీ దేవుడు మన పక్షంగా ఉన్నాడని, ఆయన ఒక దినమందు సమస్తమును చక్కబెట్టనై ఉన్నాడని విశ్వసించినటువంటి వారంగా ముందుకు సాగేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. వీటన్నిటి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అంశాలు ఉన్నాయి చూసారా. నాలుకతో కొండెములాటం అనేటువంటిది, చెలికానికి కీడు చేయటం అనేటువంటిది, పొరుగువాని మీద నిందమోపటం అనేటువంటిది, నీచత్వమును ప్రేమించటం అనేటువంటిది, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించకుండా ద్వేషించటం అనేటువంటిది, తర్వాత మాట తప్పటం అనేటువంటిది, ద్రవ్యము వడ్డీకీయటం అనేటువంటిది, లంచం పుచ్చుకొనటం అనేటువంటిది, వీటిలో ఏ ఒకటి నీలో కనపడినప్పటికీ నీవు పైన ఉన్నటువంటి మనం చెప్పుకున్న యథార్థ ప్రవర్తన కలిగి ఉండటమని, నీతిని అనుసరించటమని, హృదయపూర్వకంగా నిజము పలుకటం అనేటువంటివి ఈ మూడు నువ్వు చేయటం లేదనేటువంటి అర్థము వస్తున్నది. ఇక చివరిగా ఏం చెప్తున్నాడంటే, పైన మనం చెప్పుకున్నటువంటి మూడు లక్షణాలు కలిగినటువంటి వారు ఏ స్థితిలో ఉంటారో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రకారము చేయువారు ఎన్నడను కదల్చబడడు అని చెప్తా ఉన్నాడు. వీటిలో నీవు నిలిచి ఉన్నటువంటి వాడవైనట్లయితే, ఈ మూడు లక్షణములు నీకు కలిగి ఉండేటువంటి వాడివిగాను వాటిలో నీవు నిలిచి ఉండే విధంగా జాగ్రత్త పడి దేవుని యొక్క సహాయమును కోరుతూ ఆయనతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఎన్నడను కదల్చబడవు అని చెప్తా ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మారిపోవచ్చు, అన్నీ మారిపోవచ్చు, అయినప్పటికీ నీవు ఒంటరిగా పోరాటం చేసినప్పటికీ నీవు స్థిరుడువై ఉంటావు, గెలిచినటువంటి వాడవై ఉండగలవు. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి. ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. దయామేడివనే తండ్రి, నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చినటువంటి యొక్క సందేశం నిమిత్తం మీ పాదములకు వందనములు. మేము మీ యొద్ద నేర్చుకునేటువంటి వారంగాను, మీ వాక్యములో పొందుపరచబడినటువంటి లోతైన సత్యములను నేర్చుకునేటువంటి వారంగాను, వాటికి లోబడుతూ మా జీవితములను భద్రపరుచుకునే వారిని గాను మమ్మల్ని చేయండి. క్రీస్తునామం అందు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.